Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం December 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? నా మనసులో మాట చెప్దాం అనుకుంటున్నానండి. దాంపత్య జీవితం షడ్రుచోభరిత అనుభవం. ఏమంటారండి? కోపతాపాలు మాని కలోగంజో తాగుతూ కొంగుకి కొంగు ముడేసుకుని జీవితం సాగిస్తే పోలే. అలా జీవితం సాగిస్తూ సాగిస్తూ మనకేదో తెలుసని, మనమే చాలా గొప్పవాళ్ళమని విర్రవీగుతూ ఉంటామండి. కానీ మన చేతుల్లో ఏముందండి చెప్పండి? అంతా భగవంతుడిదే కదండి. మనము నిమిత్త మాత్రులం. మన చెయ్యి పట్టుకుని నడిపించేవాడు ఆ సామే కదండి, ఆ భగవంతుడే కదా. ఏమంటారు? అలా జీవిత ప్రయాణం సాగిస్తూ సాగిస్తూ బంధాలు అనుబంధాల్లో మమేకమైపోతూ ఉంటాం. అవి కాస్త మనకి దూరమైనప్పుడు తల్లడిల్లిపోతాం. ఎందుకు తల్లడిల్లిపోమండి? బంధాలు అనుబంధాలు మనని పెనవేసుకున్నప్పుడు అవి నిజం అనుకుంటాం. కానీ అవి మనకి తెలియకుండా దూరమైనప్పుడు, ఏ బంధమైనా మనకి తెలియకుండా దూరమైనప్పుడు వాటి తీపి జ్ఞాపకాల్లో ఓలలాడుతూ అవి మన ఎదురుకుండా కొత్త బంధాల్లో అవి చూసుకుంటూ మన జీవనం సాగిస్తే బాగుంటుంది కదండి. అవండి నా మనసులో మాటలు. సత్యం శంకరమంచి గారి రచనా శైలికి మనం జోహారలు చెప్పాలండి. ఏమంటారండి? ఇప్పుడు మన అమరావతి కథల్లోకి వెళ్ళిపోదామా అండి? మొదటి కథ పేరు పట్టు ఉత్తరీయం. ఈ కథలో అసలు వీరేశుకి మంగికి గొడవ ఏమిటో ఈ కథ విని తెలుసుకుందామండి. మంగి చాప మీద పడుకుందే కానీ మనసంతా గుబులు గుబులుగా ఉంది. గుడిసెలో ఓ పక్క ముసలిది గుర్రు పెడుతోంది. చంటిది ఎప్పుడో నిద్రకు పడింది. 8 దాటుతున్నా వీరేశు తిరిగి రాలేదు. తన పక్కన మనసిచ్చినవాడు, తాళి కట్టినవాడు 6 మడిసి పడుకుని ఉంటే తనకెంత ధైర్యం? చిమ్మ చీకటి, 9 వీరేశు రాలేదు. మంగి పక్కనున్న ఖాళీ జాగా భయంకరంగా ఉంది. పొద్దుటి నుంచి మొగుడి మీద విసుక్కుంది, కసురుకుంది. కోపంతో నెత్తురు ఉడికిపోయేదాకా నరాలు పెట్లిపోయేటట్లు అనరాని మాటలంది. ఇప్పుడు చల్లబడిపోయింది. మనసంతా ఆడిమీదే. పక్కన లేని మొగుడు నిద్ర పట్టనివ్వడం లేదు. కొడవలికి కొడవలు అందించి తనతో గడ్డి కోసేవాడు. మంగళసూత్రం చిక్కుపడిందంటే సరిచేస్తూ వేళ్లతో మెడ మీద గిలిగింతలు పెట్టేవాడు. దీపాల దిన్నె మీద ఎన్నెట్లో కూర్చుంటే గులకరాళ్ళన్నీ ఏరి తన ఒళ్ళో పోస్తూ తన కళ్ళలోకి చూస్తూ ఆ రాళ్ళు లెక్క పెట్టేటివాడు. చంటిదాన్ని చేతికిస్తే ఇంత ముఖం చేసుకుని దాన్ని ముద్దాడి అంత ముఖంతో తన్ని ముద్దాడినవాడు. వాడు రాలేదు, వస్తాడు, తప్పకుండా వస్తాడు, ఎంత పొద్దైనా వస్తాడు. ఆడి కోసం గంజిపోయి సెగనే ఉంచింది. అడుక్కొచ్చిన ఆవకాయ బద్ద, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయ భద్రం చేసింది. అయినా రాలేదు. దీనికింతటికీ పొద్దుటి గొడవ కారణం. పొద్దుట 10 గంటల వేళ సుబ్బయ్య బట్టల మూట తీసుకొచ్చి, చంటిదానికి నెమలికంటన్ రంగు గుడ్డ ఉంది, కొంటావా అన్నాడు. ఎండలో చలి కాచుకుంటున్న ముసల్ది పరుగున వచ్చి, ఏదేది చూపించు అంది. డబ్బులు లేకపోతే చూద్దామెందుకు, వద్దంది మంగి. చూస్తే తప్పేంటే అని ముసల్ది ముందుకొచ్చేసరికి సుబ్బయ్య మూట విప్పి బట్ట చూపించాడు. నెమలి కంటన్ రంగు మెరిసిపోతోంది. ఎంత అంది ముసల్ది. 70 లేకుండా బేరం కూడునా విసుక్కుంది మంగి. మంగి మాట వినకుండా ఇద్దరూ బేరమాడుతున్నారు. 6 అబ్బే 2 మంచి బేరమే, 5 అయితే అక్కర్లే, 2.5 గిట్టదు పోలే, పిల్లదానికి 3 చేసుకో అంటూ పిల్లదాని మీద గుడ్డ గిరవాటేశాడు. నిజం చెప్పొద్దు, ఆ గుడ్డలో పిల్ల మెరిసిపోయింది. మంగి సంబరపడింది. లోపలికెళ్ళి ముంతలో దాచిన చిల్లర వెతికితే 2.35 అత్తా పావలా తక్కువైంది అని మంగి అరిస్తే, నువ్వు నాకిచ్చిన పావలా ఆ మూలన పాతి పెట్టినా అంటూ ముసల్ది లోపలికెళ్ళింది. ఇంతలో వీరేశు వచ్చాడు. సుబ్బయ్య వీరేశుని చూసి, ఒరయ్యా నీకు పెరప్పళ్ళ పట్టు ఉత్తరేయం ఉందిరా, అదేస్తే నువ్వు దొరబాబులా ఉంటావు. అనటమేంటి, ఉత్తరీయం తీసి వాడి కట్టటమేమిటి, క్షణంలో జరిగిపోయింది. వీరేశు మెరిసిపోయే ఉత్తరీయం సరిచేసుకుంటూ మీసం మెలేశాడు. డబ్బులు లేవే అంటూనే ఎంత అని అడిగాడు. నీ కాబట్టి 10 అన్నాడు సుబ్బయ్య. అబ్బే 4 ఇలా బేరం ఆడి ఆడి 6 పైసలైంది. ఇంతలో 3 రూపాయలతో మంగి వాకిట్లోకొచ్చింది. వీరేశు ఆ 3 చటుక్కున లాక్కుని, నువ్వు పుట్టింటి కాడ నుంచి తెచ్చిన 3 ఈ పట్టుకండు వాత కొనుక్కుంటా అన్నాడు. ఓరి నీ అది పిల్లదాని గుడ్డికీరా, నువ్వేం చేసినా సరే నా పుట్టింటి సొమ్ము ఇయ్యను అరిచింది మంగి. నేను నీ మొగుణ్ణే, నాకు 3 రూపాయలు ఇయ్యవంటే చూస్తానే ఎట్టియ్యవో అంటూ రయ్యను లోపలికి పరిగెత్తి ముంత దడేళ్ళని పగలు కొట్టాడు. ఓ నాయనో అని శోకాలు పెడుతున్న మంగిని పక్కకు తోసేసి సుబ్బయ్య చేతిలో డబ్బు పోశాడు. డబ్బు నెమలికంఠం గుడ్డతో మూట కూడా శాంతం కట్టుకోకుండా పారిపోయాడు సుబ్బయ్య. గుడిసెలో నిశ్శబ్దం. ముసల్ది గుడ్ల నీరు గుడ్ల కొక్కుకుంది. మౌనంగా గంజి ఇచ్చింది మంగి. వీరేశు తాగి మూతి తుడుచుకుని తలకి నూనె రాసుకు దువ్వుకుని చలువ పంచె కట్టుకుని పట్టు ఉత్తరీయం మీద వేసుకుని వాకిట్లోకొచ్చాడు. పెళ్ళాం కండువా బాగుంది అంటుందేమో అనుకున్నాడు. అనలేదు. తనే అడిగాడు, కండువా బాగుంది కదే. మంగి మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. 10 12 వీరేశు రాలేదు. గంజి చల్లారింది, పొయ్యారిపోయింది, రాలేదు. తెల్లవారుజామున తడక తోసుకు వస్తాడనుకుంది, రాలేదు. తెల్లారి తను బయటికెళ్ళేసరికి పలుదోముకుంటూ బయట ఉంటాడనుకుంది. తెల్లవారి చూస్తే బయట లేడు. కళ్ళ నీళ్ళైపోతోంది మంగి. కనిపిస్తే కాళ్ళ మీద పడదామనుకుంది. వీరేశు రాలేదు. 9 చల్లారిన గంజి ముసల్దానికిచ్చి మళ్ళీ గంజి పొయ్యి మీద పెట్టింది. తానమాడి దొడ్లోంచి వస్తుంటే గుడిసె ముందు వీరేశు మాటలు వినిపించాయి. గుండె పొర్లింది మంగికి. వెళ్ళి కావలించుకుందామనుకుంది. ఇంతలో తిరిగి కోపం తెర్లింది. వెళ్ళలేదు. తేరి చూస్తే తన పట్టుకండువా చింపించి పిల్లకి రెండు గౌన్లు కుట్టించి ఒక గౌను దానికి తొడిగి రెండోది దాని తలకి చుట్టి అది నవ్వుతుంటే తను కేరింతలు కొడుతున్నాడు. మంగి పొంగిపోయింది. మాట్లాడకుండా వేడివేడి గంజి, ఆవకాయ బద్ద, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వీరేసు ముందు పెట్టింది. మనం విన్న వీరేసు మంగిల కథ మనందరిళ్లలో ఏదో ఒక రకంగా అయ్యే చిన్న చిన్న సంఘటనల వంటిదే. ఎటొచ్చి చాలాసార్లు భార్యాభర్తలు వాళ్ళ వాళ్ళ పుట్టింటి విషయాలు వచ్చేటప్పటికీ ఉద్రేకాలకు గురవుతూ ఉంటారు. అవునా కాదా అండి? దానివల్ల సరిగ్గా ఒకరికి ఒకరు సరిగ్గా అర్థమయ్యేలా విషయాలను చెప్పుకునే అవకాశాలను కోల్పోతూ ఉంటారు. నా ఉద్దేశంలో వీరేశుకి మంగి సరిగ్గా 3 రూపాయలతో నేను తన కూతురికి నెమలి కంఠం గుడ్డ కొందామనుకుంటున్నాను అని చెప్పగలిగి ఉంటే వీరేశు అడ్డుపడేవాడు కాదేమో. ఒక్కోసారి కొంచెం ట్యూబ్లైట్ లాంటి వాళ్ళుంటారు, వాళ్ళంతట వాళ్ళకి వెలగకపోవచ్చు. మరొకటి, మీరు గమనిస్తే తల్లిదండ్రులు పిల్లలి దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళకి ఉన్నది అంతా అయినా ఇచ్చి పిల్లల్ని సంతోషపెట్టాలని చూసే స్వభావాన్ని చాలా చక్కగా న్యాచురల్గా ఈ కథలో చూపించారు శంకరమంచి సత్యం గారు. మరొకటి తమాషాగా గమనిస్తే మనకి బేరం ఆడడం కూడా బాగా చెప్పారు కదండి. ఎలాగైతే మంగికి వీరేశు మీద కోపం పోయిందో అలా మన మన దాంపత్య జీవితాల్లో కూడా మనం ఒకరి మీద ఒకరికి కోపం ఎక్కువసేపు ఉంచుకోకూడదండి. ఆనాడే చెప్పారు కదండి, తాడు తెగేదాకా లాక్కూడదని. అంతేనండి, ఏమంటారు? అదండి కదా. చాలా బాగుంది కదండి. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి,
ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి.
చందమామ చల్లగా మత్తు మందు చల్లగా,
చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా.
ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి, ఎంత హాయి. ఒకరి చూపులొకరిపైన విరి తూపులు విసరగా,
ఒకరి చూపులొకరిపైన విరి తాములు వీసగా,
విరి తావుల పరవడిలో విరహమతి సయంపగా ఎంత హాయి రేయి ఎంత మధురమీహాయి ఎంత హాయి రాణి కోయిలలు మనల మేలు కొలుపగా
కానరాణి కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావలాహిరిలో మనము తూలిపోవగా ఎంత హాయి ఎంత హాయి రేయి ఎంత మధురమీహాయి చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు అంతా సామిదే. ఈ కథలో సాంబుడు వినాయక చవితి పూజ చేసుకుందామని చాలా సరదా పడుతున్నాడండి. మరి చేసుకోగలుగుతాడా? కథ విని తెలుసుకుందామండి. తెల్లవారితే వినాయక చవితి. పొద్దు పొడవక ముందే ఊరి జనమంతా గుళ్ళోకొచ్చి పడ్డారు పత్రి కోసుకోటానికి. తెల్లవారుజామున 3 గంటలకే వచ్చిన ధరణికోట జనం కూడా అందులో ఉన్నారు. తలుపులు తీయండో అని గోల. కొందరు ప్రాకారం గోడల మీదకెక్కి వాటి మించి మారేడు చెట్లు ఎక్కి పత్రి కోయటం మొదలెట్టారు. తలుపులు తీయటమేంటి, హో అని జన సముద్రం గుళ్ళోకొచ్చి పడ్డది. మారేడు చెట్లు, గన్నేరు చెట్లు సరసర ఎక్కి పత్రి ఆకులు దూసేస్తున్నారు. మారేడుకాయలు గుత్తులు గుత్తులుగా తెంపుతున్నారు. పిల్లలు ఓ చెట్టు నుంచి మరో చెట్టుకు పాకిపోతూ ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక దళాలకొస్తున్నారు. ప్రాకారమంతా మారేడు దళాల సుగంధం, గన్నేరు పువ్వుల పరిమళం. 10 ఏళ్ల సాంబడికి పట్టలేనంత సంబరంగా ఉంది. క్రిందటి సంవత్సరం వినాయక చవితికి యజమానికి ఇంట్లో వినాయక పూజ జరుగుతుంటే గుమ్మంలో నుంచిని చూశాడు. వాళ్ళంతా పట్టుబట్టలు కట్టుకుని దేవుడికి పూజ చేస్తూ హారతి ఇస్తుంటే తనకి పూజ చేసుకోవాలనిపించింది. ఎలా? వినాయకుడు లేడు, పూలు లేవు, పత్రి లేదు. అందుకని సరాసరి గుళ్ళోకి పరిగెత్తుకొచ్చి ఎవరూ చూడకుండా గుళ్ళో వినాయకుడు పాదాల మీద 2 పూలు స్వయంగా పెట్టి మొక్కి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే తన గుడిసెలో వినాయకుడికి పూజ చేసుకోవాలని నిశ్చయించుకుని తెల్లవారుజామునే స్నానం చేసి వచ్చి పత్రి పూలు కోస్తున్నాడు. కొమ్మలు విరవకండర్రా అని ఎవరో పిల్లల్ని అదిలిస్తున్నారు. తెల్లవారేసరికి సాంబడు చాలా పత్రి కోశాడు. జమ్మి ఆకులు గన్నేరు మొగ్గలతో ఒడి నింపుకున్నాడు. ఒడి చాలకపోతే పరిగెత్తుకు ఇంటికెళ్ళి పత్రంతా ఇంట్లో పీట మీద పోసి మళ్ళీ వచ్చి పున్నాగ పూలు కోసుకున్నాడు. తెల్లవారేసరికి చెట్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక్క ఆకు మిగల్లేదు, ఒక్క పువ్వు మిగల్లేదు. అన్ని పూలు స్వామి సేవ కోసం వెళ్ళిపోతే చెట్లు బోసిపోతున్నాయి. జనం తగ్గిపోయారు. కొందరు గడ్డి వెతుక్కుంటూ గరిక చంద్రకాంతం పూలు రేగాకులు ఏరుకుంటుంటే వాళ్ళ వెంటే ఉండి సాంబడు కూడా ఆ పూలన్నీ సేకరించాడు. పత్రి సంపాదించటమైతే అయింది. మరి వినాయకుడు బజారుకు పరిగెత్తికెళ్ళి మట్టి వినాయకుణ్ణి చేసి అమ్మే చోట ఎదురుగా కూర్చున్నాడు. జనం వరుసగా వినాయకుడు బొమ్మల్ని కొనుక్కెళ్తుంటే మళ్ళీ అచ్చుపోసి కొత్తవి తయారు చేస్తున్నాడు రంగయ్య. ఎదురుగా కూర్చున్న సాంబడితో, కాస్త సాయం చేయరా, నీకు పావలా డబ్బులు ఇస్తాను అన్నాడు రంగయ్య. దాంతో సాంబడు పనిలోకి దూకాడు. మట్టి పిసికాడు, తను అచ్చులు పోశాడు, కళ్ళు దిద్దాడు. ఎందరెందరో వినాయకుళ్ళు తన చేతి మించి పూజకి వెళ్ళిపోతుంటే పొంగిపోయాడు. 11 గంటలైంది. రంగయ్యకి బేరం కూడా తగ్గిపోయింది. ఇదిగోరా నీ పావలా అని డబ్బులు ఇవ్వబోయాడు రంగయ్య. డబ్బులొద్దు, నాకు వినాయకుణ్ణి ఇవ్వండి అన్నాడు సాంబడు. ఓరి భడవా అంటూ రంగయ్య ఓ పెద్ద వినాయకుణ్ణి చేసిచ్చాడు. సాంబడి కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి. ఆ వినాయకుడితో పరుగు పరుగున ఇంటికొచ్చి మళ్ళీ తలస్నానం చేసి వచ్చి పీట మీద ముగ్గులేసి వినాయకుడి పూజకు కూర్చున్నాడు. పూజ ఎలా చేయాలో తెలిసింది కాదు. ఏ పత్రి ముందుంచాలో అంతకంటే అర్థమవ్వలేదు. యజమాని ఇంట్లో మంత్రాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని తను పూజ మొదలెట్టాడు. అగరొత్తులు వెలిగించండి అని వినిపిస్తే ఉత్తుత్తి అగరొత్తి వెలిగించేవాడు. గన్నేరు పూలు పూజ చేయండి అంటే ఆ పూలతో పూజ. ఇలా పూజ సాగిపోయింది. పూజ ఆఖరిన కుడుములు పాయసాలు పళ్ళు పలహారాలు నైవేద్యం పెట్టండి అని వినిపించింది. సాంబడికి నివేదన పెట్టడానికి ఏమీ లేదు. కళ్ళ నీళ్లు తిరిగాయి. ఎదురుగా పెద్ద వినాయకుడు. పత్రిలో మునిగిపోయి నాకు నివేదన పెట్టవా అని చూస్తున్నట్టు అనిపించింది. తల్లి యజమాని ఇంట్లో గిన్నెలు అవి కడిగి కానీ రాదు. కుండల్లో ఏదన్నా ఉందేమో అని వెతికి చూశాడు. ఖాళీ. దేవుడికి ఏం పెట్టాలి అని గిలగిల్లాడిపోయాడు. దేవుడికి ఆకలేస్తున్నట్లు అనిపించింది సాంబడికి. ఏం చేయాలో తోచక వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏడ్చి ఏడ్చి వినాయకుడి పాదాల దగ్గర పత్రిలో తల పెట్టుకుని పడుకున్నాడు. కొంతసేపటికి తల్లి గుడిసెలోకి వస్తూ సాంబా అని పిలిస్తే ఉలిక్కిపడి లేచాడు. ఇదిగో వినాయకుడి ప్రసాదం అని యజమానింట్లో ఇచ్చిన వడపప్పు సాంబడి చేతిలో పెట్టింది. సాంబడి ముఖం విచ్చుకుంది. దేవుడికి పెట్టడానికి ఏదో దొరికింది. వినాయకుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నీ నైవేద్యానికి దొరికింది సామి అంటూ ఆ వడపప్పు వినాయకుడికి తినిపించాడు. చూస్తున్న తల్లి అంది, పిచ్చి నాన్న, సామి ప్రసాదం సామికే పెడుతున్నావా అని. అంతా సామిదేనండోయ్. అవునండి, అంతా సామిదే. ఈ సృష్టి అంతా ఆయన సృష్టించిందే కదండి. అందులో ఏదో కొంత మనదనుకుని ఏదో మనది అనుకున్నది మనం ఆయనకి అర్పిద్దాం అనుకుంటాం. అలాగే ఏదో ఆ సామి తింటాడని ఏదో ఊహించుకుని ఏదో పదార్థాలు నైవేద్యం పెడతాం. అది మన తృప్తి మాత్రమే. అందుకే నైవేద్యం ఏదైనా పర్వాలేదు అని చెప్తారు మనవాళ్ళు. మన సామర్థ్యం కొద్దీ పెట్టచ్చు అంటారు. అది ఫలమైనా పత్రి అయినా తోయమైనా ఏదైనా పర్వాలేదు. తోయమే తీసుకోండి, అది మనందరికీ ఇప్పటికీ ఉచితంగా లభించే నీటి చుక్కే కదా, అదైనా పర్వాలేదు. మరి పూజకి ముఖ్యం ఏమంటారా? భక్తండి, భక్తి ఉండాలి. ఆ దేవుడి మీద భక్తి ఉండాలి. భక్తితో దేవుడి ముందు కూర్చుని, ఓ దేవుడా, నాకు తోచింది నేను సమర్పించుకుంటున్నాను, స్వీకరించి కరుణించమని వేడుకుంటే చాలదు. ఆయన చల్లని చూపులు మన మీద ఉన్నాయనే తృప్తితో బ్రతకటం మనకి చాలా అవసరం కదండి. ఇంతకీ కథలో చిన్నపిల్లాడైన సాంబడికి పూజ చేసుకోవాలనే సరదా కలగటం, దానికి కావలసినవి కష్టపడి సంపాదించటం చాలా బాగుంది. ఏదైనా కష్టపడి సంపాదించి చేసుకోవడంలో సాంబడి వాల్యూ సిస్టమ్ చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి కావలసినంత సరదాలను ఉన్న దాంట్లో మంచి వాల్యూ సిస్టమ్ ఉంచుకుంటూ తృప్తితో తీర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మరొకటి, ఈ కథ మనకి మన చిన్నప్పుడు సరదాగా వినాయక చవితి నాడు పత్రి కోసుకోవడం, మట్టి బొమ్మలు, వినాయకుడు మట్టి బొమ్మలు కొనుక్కుని మనం రావడం అన్నీ గుర్తు చేశాయి కదండి. మన తీయటి జ్ఞాపకాలు మన పిల్లలతో పంచుకుని తరాల మధ్య ఏర్పడిన అంతరాన్ని మాసిపోయేలా చేద్దామా అండి. అదండి కథ, చాలా బాగుంది కదండి. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ,
కరగిన కలలే నిలిచిన బిరిసెను నాలో మందార మాల,
రమ్మని మురళీ రవమ్ములు పిలిచే, రమ్మని మురళీ రవమ్ములు పిలిచే, అణువణువు నా బృందావని తోచే,
తళ తళలాడే తరగల పైన అంది అందని అందాలు మెరిసే,
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ. మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి,
కరగిన కలలే నిలిచిన బిరిసెను నాలో మందార మాల,
కురులే నన్ను సోకిన వేళ, నీ కురులే నన్ను సోకిన వేళ, హాయిగ రగిలేను దీయని జ్వాల,
గల గల పారే బలపులలోనే సాగెను జీవన రాగాల నావా,
కిల కిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ కిలకిల నవ్వులు కిలికిన.
You are listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
పునఃస్వాగతమండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం మూడవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు నిండుకుండ బొమ్మ. ఈ కథలో దానయ్య తన బంగారు పట్టి కోరికల్ని తీర్చగలుగుతాడంటారా? కథ విని తెలుసుకుందామండి. ఇది ఏనాటి మాట? క్రీస్తు శకం 1-2 శతాబ్దాల కాలం నాటి ముచ్చట. ఊరికి దూరాన్న దానయ్య తన గుడిసెలో చెప్పులు కుట్టుకుంటున్నాడు. అప్పుడే వస్తున్న సూర్యుడు దానయ్య గుడిసెలోకి కూడా వచ్చాడు. సూర్యుడికి తన వాళ్ళని పరాయి వాళ్ళని లేదు కదా. రాజభవనంలో మహారాణి ముక్కుపుడకలోని వజ్రం మీద వాలి మెరిసినట్టే దానయ్య చీకటి గదిలోకి కూడా దూరి తలతల మెరుస్తున్నాడు. నీరెండ గుడిసె నిండా పాకుతుంటే దానయ్యకి గొప్ప సుఖంగా ఉంటుంది. అతనికి లేత సూర్యకిరణాలు ఎంత ఇష్టవో తన 5 ఏళ్ల కూతురు పాప అంటే అంతే ఇష్టం. పాప పుట్టగానే తల్లి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి పాప కోసమే బతుకుతున్నాడు దానయ్య. గుడిసె అవతల ఎక్కడో పాప నవ్వు, తెరల తెరలుగా నవ్వు, గుత్తులు గుత్తులుగా నవ్వు, చెట్టు మీద పువ్వులు జలజల రాలినట్టు నవ్వు. దానయ్య ఓ తల్లి అనుకుంటూ లేచి వెళ్ళి పాపను ఎత్తుకొని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుని మళ్ళీ చెప్పులు కుట్టుకుంటున్నాడు. చొక్కా లేకుండా తండ్రి ఒళ్ళో కూర్చున్న పాప ఏవో ఊసులు చెప్తోంది. అచ్చనాగాయలు ఎలా ఆడాలో చెప్తోంది. వచ్చిన వంటలన్నీ అప్పగిస్తోంది. దానయ్య మాట మాటకి ముద్దు పెట్టుకుంటూ పొంగిపోతూ వింటున్నాడు. ఉండుండి పాప, అయ్యా నా కాలిగజ్జలు పట్టి ఒకటి పోయింది అంటూ బొంగమూతి పెట్టింది. అయ్యయ్యో ఎట్లా పోయిందమ్మా, ఇంకోటి కొందాంలే అన్నాడు దానయ్య. ఇప్పుడే ఇవ్వాలే అంది పాప. ఇవ్వాలే, బజార్లో చెప్పులు ఇచ్చొచ్చి వస్తూ వస్తూ తెస్తాగా అన్నాడు దానయ్య. పాప పొంగిపోయి తండ్రి ఒళ్ళోంచి చెంగున దూకి ఎగిరి గంతేసింది. కూతురు సంబరం చూసి కళ్ళనీళ్ళైపోయాడు దానయ్య. అమ్మా నేను ఊళ్ళోకి వెళ్ళొస్తాను, సాంబడు బాన నిండా నీళ్లు నింపాడుగా తానమాడు, కొత్త గజ్జలు పట్టి తెస్తా అంటూ బయటికెళ్ళాడు దానయ్య. పాపకి ఒకటే సంబరం. ఒక కాలునున్న గజ్జలు పట్టి విప్పి పైకెగరేస్తూ చేతులతో పట్టుకుంటూ గుడిసంతా తిరుగుతోంది. ఆ ఆటలో 1-2-3 అంటూ అంకెలు లెక్క పెడుతోంది. గజ్జల పట్టీని పైపైకి పైపైకి ఎగరేస్తుంటే ఒక్కోసారి పట్టుకోలేకపోతోంది. ఒకసారి మరీ పైకి దూరంగా విసిరింది. ఆ పట్టీ 4 అడుగులు ఎత్తునున్న నీళ్ళబానలో పడింది. బానేమో ఎత్తు, పట్టీ నీళ్ళ అడుగునుంది. అందుకోవటానికి పీట వేసుకుని బానలోకి వంగింది. పాప తలకిందలైంది. దానయ్య గజ్జల సట్టి కొనుక్కొని పాపా పాపా అంటూ గుడిసెలోకొచ్చాడు. పాప పిలుపు అందుకోలేదు, నవ్వు వినిపించలేదు. దొడ్లోకొచ్చి చూస్తే నీళ్ల బానలో తలకిందులై ఉంది పాప. వణుకుతున్న చేతులతో పాపని తీశాడు. పాప చేతిలో గజ్జెల పట్టి, దానయ్య చేతిలో గజ్జెల పట్టి, గజ్జెల పట్టీలు మిగిల్చి పాప వెళ్ళిపోయింది. దానయ్య గుండె బాదుకున్నాడు, తల నేల కొట్టుకున్నాడు. నలుగురు చేరారు, ఓదార్చారు. ముద్దాడిన తన చేతులతోనే పాపని తీసుకెళ్ళి మట్టిలో కప్పివచ్చాడు దానయ్య. గుడిసె నిండా చీకటి, దీపం వెలిగించలేదు. అంతటా పాప నవ్వు వినిపిస్తుంది. రాత్రంతా గడిచాక పొద్దున్నే పాప నవ్వు కోసం సూర్యకిరణాలు సరసర పరిగెత్తుకొచ్చాయి. పాప నవ్వుతోంది, కిరణాలు నవ్వుతున్నాయి. సాంబడు నీళ్లు పోయడానికి వస్తే, "పోయరా, ఆ బాణ నిండా నీళ్లు పోయి" అన్నాడు దానయ్య. ఆ నిండు నీళ్లకుండకి పసుపు రాసి బొట్టు పెట్టాడు దానయ్య. బాణ ముందు సాగిలపడ్డాడు. పాప నవ్వుతోంది, గుత్తులు గుత్తులుగా గుండె కదిలించేటట్లు నవ్వుతోంది. కాలి గజ్జెల పట్టీలు గల్లు గల్లుమని మోగేటట్లు నవ్వుతోంది. గబగబా వచ్చి తను చెప్పులు కుట్టే సామాను ముందు కూర్చున్నాడు. వాకిట్లో ఎవరో 5 ఏళ్ల పిల్ల తండ్రితో వెళ్ళటం కనిపించింది. ఆ పిల్లకి చెప్పులు లేవు. గబగబా లేచి వచ్చాడు దానయ్య. ఆ పిల్ల పాదం ఆది తీసుకున్నాడు. మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళి ఆ పిల్లకి చెప్పులు కుట్టడం మొదలెట్టాడు. ఉన్నట్టుండి బజారుకు వచ్చేవాడు దానయ్య. చెప్పుల్లేని చిన్నపిల్లలు కనిపించటం ఆలస్యం. ఆది తీసుకుని సాయంత్రానికి వాళ్ళింటికెళ్ళి చెప్పులిచ్చి వాళ్ళు అవి తొడుక్కుని సంబరపడుతుంటే, "నా పాప నవ్వుతోంది, నవ్వుతోంది" అని మురిసిపోయేవాడు. రోజు నీళ్లబానికి బొట్టు పెట్టి సాగిలి పడుతున్న పాపలేని వెలితి తీరటం లేదు. ఎవరో చెప్పారు, "స్తూపం దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట నువ్వు కూడా దీపం వెలిగించుకో" అని. సాయంత్రం దీపాల దిన్నె దగ్గర దివ్వె వెలిగించాడు. దీపం అటూ ఇటూ ఊగుతుంటే పాప కదులుతున్నట్టుంది. దీపం పాపలా పలకరిస్తోంది, పాపలా నవ్వుతోంది. అక్కడున్న బుద్ధుడి బొమ్మ చూశాడు. ఆయన పాపలాగే నవ్వుతున్నాడు. పాపలాంటి తన కళ్ళతో భక్తుల్ని పలకరిస్తున్నాడు. గుండె చల్లబడ్డట్లయింది దానయ్యకి. వచ్చిన వాళ్ళంతా తలా ఒక పాలరాతి శిల్పం చెక్కించి స్తూపానికి వారి పేర ఇస్తున్నారు. తను ఒక బొమ్మ కానుగ్గా ఇద్దామనుకున్నాడు దానయ్య. కొంతకాలానికి కూడబెట్టిన డబ్బులు తీసుకుని ఓ శిల్పి దగ్గరకెళ్ళి, "బుద్ధుడి గుడికి నేను ఓ బొమ్మ నిచ్చుకుంటానయ్యా, ఈ డబ్బు తీసుకు చెక్కి పెట్టండయ్యా" అన్నాడు. "ఏ బొమ్మ చెక్కమంటావు?" అన్నాడు శిల్పి. "నీళ్లకుండ బొమ్మ చెక్కండయ్యా" అన్నాడు దానయ్య. శిల్పి ఆశ్చర్యపోయాడు. అందరూ యక్షిణి, అప్సరసులు, గజమాలలు. చెక్కమని కోరుతుంటే ఇతను కుండబొమ్మ చెక్కమంటాడేమిటి అనుకుని, "సరే, అలాగే" అన్నాడు. పూర్ణ కుంభ శిల్పాన్ని పాలరాతి మీద చెక్కి ఇచ్చాడు శిల్పి. దానయ్య ఆ శిల్పాన్ని భక్తితో మోసుకెళ్ళి స్తూపం మీద పెట్టి సాగిలిపడి, "అయ్యా, ఈ బొమ్మ గుండా నా పాపని నీకిస్తున్నానయ్యా, నీదే భారం" అన్నాడు. తరువాత ఆ పూర్ణ కుంభానికి సంపూర్ణ మానవత్వమని, ప్రేమ కలసమని ఇలా ఎన్నో అర్థాలు. ఇటీవలి అమరావతి తవ్వకాల్లో బయటపడ్డ దాన శాసనాల ద్వారా ఓ చర్మకారుడు పూర్ణ కుంభ శిల్పాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. బాగుంది కదండి ఈ కథ, నిండుకుండ బొమ్మ. ఈ కథ వింటుంటే నాకెందుకో కంటనీరు వచ్చిందండి. ఒక చక్కటి చైతన్యవంతమైన పాప ఆ నీటి కుండలో పడిపోవడం చాలా మనసుని కెలికినట్లు అనిపించింది. ఇంకా నిజంగా ఆ దానయ్య ఎంత బాధపడ్డాడో అనిపించింది. ఒక్కసారి ప్రస్తుతానికి వస్తే చిన్న చిన్న పిల్లలు నీటి కుండల్లో, బకెట్లలో, సిటీలో ఉంటే నీటి సంపుల్లో పడి చనిపోవడం ఇప్పటికీ మనం తరచు వింటూ ఉంటాం. ఒక్క క్షణంలో ఎంతో చైతన్యవంతమైన పసివాళ్ళు ప్రాణం పోగొట్టుకోవడం చాలా హృదయ విదారకమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి తెలిసి తెలియని పిల్లలు ఉన్న చోట. ఇంకా మళ్ళీ కథలోకి వచ్చేస్తే దానయ్య తన కూతురి ఆనందాన్ని చెప్పుల్లేని చిన్న పిల్లలకి చెప్పులు కుట్టి ఇవ్వడంలో అనుభవించాడు. ఎంతో పాజిటివ్ రియాక్షన్ అనిపించింది నాకు ఇది. సూర్యుడు ఎలాగైతే చిన్న పెద్ద పేద గొప్ప అంతరం తెలియకుండా తన సూర్యకాంతిని అందరికీ అన్ని చోట్ల ఇస్తాడో, అలాగే దానయ్య కూడా తన కూతురా కాదా అని చూడకుండా చెప్పుల్లేని తను చూసిన పిల్లలందరికీ సామర్థ్యం కొద్దీ చెప్పులు కుట్టి ఇవ్వడం చాలా ఉన్నతమైనది. దానయ్య కూడా సూర్యుడంత పెద్దవాడై కలకాలం అందరికీ ఆదర్శవంతంగా అయ్యాడు. ఎందుకో తెలుసా అండి? నిస్వార్థంగా అందరి పిల్లలి ఆనందంలో తన కూతురి ఆనందం చూసుకోగలిగే అంత ఎదిగాడు కాబట్టి. అదే కాకుండా ఏ నిండుకుండైతే తన కూతురి ప్రాణం పోవడానికి కారణమైందో అదే కుండ శిల్పాన్ని స్థూపానికి దానమిచ్చాడు. ఆలోచిస్తే తన కూతురి మరణాన్ని దానయ్య మర్చిపోలేక దానికి చిహ్నమైన నిండు కుండలో తన కూతురిని ఊహించుకున్నాడేమో. ఈ కథ ద్వారా మనకి శంకరమంచి గారు పూర్ణ కుంభం వెనకనున్న వృత్తాన్ని కూడా మనకు అందించారు. అదండి కథ. చాలా బాగుంది కదండి. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
అబ్బా ఎంత భయంకరంగా విడిపోయాం,
ఎంత ఆనందంగా కలుసుకున్నాం.
కాడు నిన్నే రమ్మని పిలువా తీర రావేలా, ఇంకా సిగ్గునే కేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా, నన్నే తెలుపమంటావా.
తెలికాడు నిన్నే రమ్మని పిలువా తీర రావేలా, ఇంకా సిగ్గునే కేలా. తెలికాడు నిన్నే రమ్మని పిలువా తీర రావేలా, ఇంకా సిగ్గునే కేలా.
ఎలికాడు నిన్నే రమ్మని పిలువ ఏరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నడయాడగా ఇంకేమి కావాలి
ఫలించే తరుణం రావాలి
అందరికి నమస్కారం. నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం నాలుగవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు ఎవరికి చెప్పమాక. అసలు ఈ కథలో శంకరయ్య దగ్గర ఉన్న రహస్యం ఏమిటో అందరితో చెప్పమాక అంటారు. కథ విని తెలుసుకుందామండి. దుర్గాంబ హైక్లాస్ కాఫీ హోటల్ యజమాని శంకరయ్య చాలా హడావుడిగా పలహారాలు అందిస్తున్నాడు. పేరుకు శంకరయ్యే యజమాని కానీ పెత్తనమంతా అతని భార్య సుబ్బమ్మది. సుబ్బమ్మది పట్నం కనుక పల్లెటూరు శంకరయ్యకి ఏమీ రాదని తీర్మానించుకుని ఆజమాయిషి చేస్తుంది. తన పట్నవాసానికి రుజువుగా మాటల్లో మధ్య మధ్య ఇంగ్లీష్ పదాలు వాడుతుంది. పైగా అట్లు పోసేది తను. ఎంత మొగుడైనా అతగాడు అందించేవాడు గదా. శంకరయ్య లోపలికి వచ్చిన వాళ్ళని వరసలు పెట్టి ఆహ్వానించి కూర్చోపెడుతున్నాడు. బావా ఇటు కూర్చో. బావా ఇవాళ ఇంత ఆలస్యమైందేం? ఇలా. ఇహ వరండాలోంచి వంటింట్లోకి పెట్టే కేకలు ఇలా ఉంటాయి. పుల్లారావు గారు వచ్చారు. ఓ పెసరట్టు అల్లం పచ్చిమిరపకాయలు ఎక్కువ. ఎల్లారావు గారికి ఉల్లిపాయ అట్టు రోస్టు అని శంకరయ్య అంటుంటే పుల్లారావు ఎల్లారావులు పొంగిపోయేవారు. లోపల సుబ్బమ్మ పెనం మీద అట్లకాడతో ఠంగ్ అని కొట్టడంతో పాటు అట్టు రెడీ లేక అట్ రెడీ అంటూ తిరగ అరిచేది. వచ్చిన వాళ్ళకి తన గొంతు వినిపించటం ఆవిడికి ఓ సరదా. శంకరయ్య పరుగు పరుగున అట్లు ఆకుల్లో వేసుకొచ్చి అందిస్తే పుల్లారావు ఎల్లారావులు తమ పేరు మీద ప్రత్యేకంగా కాల్చిన ఆ అట్లు మురిసిపోతూ తింటుంటే అడగకుండానే ఉప్మా వడ్డించేవాడు. చట్నీ మిగిలిపోయిందని రెండో ఉప్మా కూడా తగిలించేవాడు. అయితే ఉప్మా మిగిలిపోతే చట్నీ మళ్ళీ వేయడానికి గింజుకు చచ్చేవాడు. చట్నీ అయిపోతే సరుకేం చేసుకోను అంటూ చెంచాలతో విదిల్చేవాడు. ప్రతి పావు గంటకి చట్నీ రాచిప్పలో నీళ్లు కలుపుతూ వీధిలోకి చూస్తుండేవాడు. యాత్రికులు కనిపిస్తే చెంగున వీధిలోకి గెంతి ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ చుట్టుముట్టి వాళ్ళకి ప్రదక్షిణం చేసేవాడు. కొబ్బరికాయలు కొనుక్కోవాలి స్నానం చేయాలి అని వాళ్ళంటే అదేం వినిపించుకోకుండా రామనామంలాగా ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ వాళ్ళని అడుగు ముందుకు వేయనిచ్చేవాడు కాదు. పోనీ టిఫిన్ చేసి వెళ్దాం అనే స్థితిలో వాళ్ళని పెట్టి ముక్కుకు తాడేసి హోటల్లోకి లాక్కొచ్చేవాడు. ఒకసారి ఓ అర డజన్ మంది కుర్రకారు హోటల్లో జ్వరపడి కావలసినంత తిని చట్నీ గురించి పేచీలేసుకుని లెక్క తప్పు చెప్పి కావాలని శంకరయ్యతో తగాదా పెట్టుకున్నారు. అట్టు సైజు తగ్గింది కాబట్టి హాఫ్ రేట్ అన్నారు. ఉప్మాలో జీడిపప్పు తగల్లేదు కనుక అసలు డబ్బులివ్వం అన్నారు. మాట మీద మాట పెరిగింది. పందిరి పీకేస్తాం అన్నారు కుర్రకారు. పీకండి చూస్తా అని తిరగబడ్డాడు శంకరయ్య. అనటమేమి, అందులో కుర్రాడు పెన్సిల్ చెక్కునే చాకు బయటకు తీసి బల్లమీద నిలువున టంగున గుచ్చాడు. శంకరయ్యకి ముచ్చెమట్లు పోసాయి. అతనికి పెళ్ళాన్ని చూసినా చాకుని చూసినా మాట పడిపోతుంది. ఎంతో అంత ఇచ్చి వెళ్ళండయ్యా అన్నాడు ఏడుపు ముఖంతో. కుర్రకారు వాళ్ళకి తోచింది దానమిచ్చి బయటకు వెళ్ళటమే తడువు. ఇంట్లోంచి సుబ్బమ్మ పరిగెత్తుకొచ్చి మొగుణ్ణి ఈ విధాన దీవించింది. నువ్వు మొగాడివా, నువ్వు మొగుడివా, ఆ ఫైటింగ్ గాళ్లకు టిఫిన్ ఎందుకిచ్చావు, ఆ బ్లడి అట్లా అరుస్తుంటే నీ నోరేమైంది, అసలు నువ్వు నువ్వు బ్లడివి, నువ్వు ఫూలువి, నువ్వు యూస్లెస్వి, పో, దుకాణం కట్టేసి కృష్ణకెళ్ళి స్నానం చేసిరా అని తరిమేసింది. శంకరయ్యకి పెళ్ళాన్ని తిట్టినందుకు కాదు కానీ ఇంగ్లీష్లో తిట్టిందే అని బాధపడుతూ కృష్ణ ఒడ్డున చింత చెట్టు కింద కూర్చుంటే అక్కడ పుల్లలేరుకుంటున్న మల్లి కనిపించింది. మల్లి మంచి వయసులో ఉంది. ఉన్నట్టుండి శంకరయ్యకు మల్లి మీద మనసైంది. దగ్గరికెళ్ళి మెలికలు తిరుగుతూ ఏమే ఏమేవే రోజుకెంత సంపాదిస్తావే అని అడిగాడు. ఎంతొస్తేనేం, నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అంది మల్లి. హోటల్కి రావే ఉప్మా పెడతాను అన్నాడు శంకరయ్య. డబ్బులు అతని దగ్గర ఎప్పుడూ ఉండవు కనుక ఆ ముక్క కరెక్ట్గానే అన్నాడు. మళ్ళీ ఇంతెత్తున లేచి నాకు ఉప్మా పెడతావంట్రా, నన్ను రమ్మని పిలుస్తావంట్రా అంటూ తిట్లు లంకించుకుంది. ఆ తిట్లతో ఏడుపు కలిపింది. ఈ ఏడుపులు కృష్ణలో స్నానం చేస్తున్న పోలీసు చెవిన పడ్డాయి. అతగాడు ఒళ్ళు తుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చి తడితుడ్డుగుడ్డతో శంకరయ్య చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. గంటసేపు కటకటాల వెనకాలుంచి వారం రోజుల పాటు తిన్నంత టిఫిన్కి ఒప్పందం కుదిరాక శంకరయ్యను వదిలేశాడు పోలీసు. ఆ మన్నాడు ఉదయం దుకాణం కట్టేసి వీధిలో వస్తుంటే ఎవరో శంకరయ్య అని పిలిచారు. శంకరయ్య దగ్గరికెళ్ళి రామయ్య బావా, చింత చెట్టు దగ్గర మల్లిని పలకరించాను, అమ్మతోడు నేనేం చెయ్యలా, పోలీసు తీసుకెళ్లాడు, ఓ గంట లోపలుంచి వదిలేశాడు, నా మీదొట్టు, ఎవరికీ చెప్పమాకు అని ముందుకెళ్ళాడు. ఇంకెవరో ఓరి శంకరయ్య అంటే అతని దగ్గరికెళ్ళి పుల్లయ్యన్నా చింత చెట్టు దగ్గర అంటూ తనే పాటంతా పాడి ఎవరికీ చెప్పమాకు అన్న పల్లవితో ముగించి ఒట్టేయించుకున్నాడు. అలా పిలిచిన వాళ్ళకి పిలవని వాళ్ళకి తనే కథంతా చెప్పి ఊరంతా చాటింపు వేయించుకున్నాడు. మా అన్నాటికి విషయం సుబ్బమ్మ చెవిన పడ్డది. భద్రకాళ్ళైపోయి వంటా వడ్డన అంతా తనే చూసుకుంటూ మొగుడి చేత వారం పాటు అంట్లు తోమించింది. అంట్లు తోముతూ శంకరయ్య ఆశ్చర్యపోయాడు. ఎవరికీ చెప్పమాక అని ఒట్టు వేయించుకున్నానే అని. ఇదండి కథ. ఎంత బాగుందో కదండి ఈ కథ, ఎవరికీ చెప్పమాక. ఈ కథ వింటుంటే నాకు శంకరయ్య అమాయకత్వమే కారణమని అనిపిస్తోందండి. గాసిప్ అనేది తరతరాలుగా వచ్చేది. శంకరయ్య ఎవరికీ చెప్పమాక అని అందరికీ చెప్పినప్పుడు ఆ విషయం చివరికి సుబ్బమ్మ దగ్గరకు రానే వచ్చింది. నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, నిజంగా ఎవరికీ తెలియకూడదు అనే విషయాలు ఎవరికీ చెప్పకూడదు. కానీ అలా కుదరదే. రసభరితమైన విషయాలు మాట్లాడుకోవడం చాలామందికి సరదా. రాజుగారి కంచంలో తాటాకు ముక్క వచ్చిందన్న విషయం రాజుగారి కంచంలో తాటి చెట్టు వచ్చిందన్నట్లుగా అయిందన్న సామెత మనకు తెలిసిందే. కానీ మనం చేయగలిగింది ఏమిటంటే, ఎవరైనా మనకి రహస్యంగా ఉంచమన్న విషయం అక్కడికక్కడే వదిలేయడం. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ విన్నట్టు గుర్తు, స్మాల్ పీపుల్ టాక్ అబౌట్ అదర్ పీపుల్ అండ్ గ్రేట్ పీపుల్ టాక్ అబౌట్ వేరియస్ ఇష్యూస్ అని. బాగుంది కదండి. చక్కటి పరిమళాలు వెదజల్లుతున్న మన అక్షరాల పూదోటలో విహరించాం కదండి, ఎన్నో భావాలు ఆస్వాదించాం కదండి. మరి వాటితో పాటు విహరిస్తూ మీతో ఎన్నో మాటలు మాట్లాడేశాను కదండి, మరి నా మనసులో మాటలు ఎవరితో చెప్పమాకండే. మరి సమయం కావస్తోంది. మళ్ళీ వచ్చే శనివారం ఇదే సమయానికి మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం December 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.